స్వరూపుడు నవపూజ గురుదేవు ఇచ్చిన గాయత్రి నవవిధ సిద్ధులు తెలుసుకుంటాం. ఈ నవవిధ సిద్ధులు తెలుసుకోవటంలోనే డిసైపుల్షిప్ కూడా కలిసి ఉంది. శిష్యుడు ఎలా ఉండాలి కూడా దీంట్లోనే ఉంటుంది. అది గాయత్రి మంత్రంలో జీవిత విధానం. జీవిత విధానం ఎవరికి? మామూలు జీవితం జీవించే వాళ్ళకి దీంట్లో గైడెన్స్ ఉంటుంది. ఒక శిష్యుడిగా గురువు దగ్గర ఆయన చెప్పిన పనులు చేస్తూ, గురువుకి శుశ్రూష చేయడం అంటే కాళ్ళు నొక్కడం, ఏదో బట్టలుకి పెట్టడం, ఇది కాదు. అది కూడా ఉండొచ్చు. అసలైన విషయం ఏంటంటే ఆయన ఏ ప్రణాళిక కోసం భూమి మీదకి వచ్చారో ఆ ప్రణాళికను తెలుసుకుని దాన్ని మనం ఆచరించాలి. అది అసలైన గురు శుశ్రూష అంటే. ఒక్కొక్క గురువు ఈ సృష్టిలో ఉన్న విశేషాల్లో ఒక్కొక్క ఆస్పెక్ట్ తీసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ గురువు చెప్పిన మార్గం. ఈ రెండు అలా ఉంటాయి. అలాగే మనకు ఎవరైతే గురువో ఆయన చెప్తాడు. గురువుని మనం ఎన్నుకోవడం అనేది ఎప్పుడూ జరగదు. గురువే చెప్తాడు నువ్వు నా శిష్యుడు అని. అలాంటి స్థితి మనం ఎప్పుడు ఉండాలంటే గాయత్రి మంత్రం చేసిన వాళ్ళకి సద్గురు ప్రాప్తి అని మనకు గాయత్రి చిత్రావళిలో ఉంది. ఎవరైతే నిశ్చలంగా రోజు గాయత్రి చేస్తారో, నిస్వార్థంగా ఏ కోరిక ఆశించకుండా, నాకు ఇది కావాలి అనకుండా లోక కళ్యాణం కోసం చేస్తాం, అప్పుడు గురువు ఆటోమేటిక్గా మనకు దర్శనమిస్తారు. అది చాలా సహజం, దీంట్లో ఏ అనుమానం అక్కర్లేదు. ఈ గాయత్రి మంత్రంలోని 9 పదాల్లో మనం ఇప్పటివరకు 6 తెలుసుకున్నాం. తత్, సవితుర్, వరేణ్యం, భర్గో, దేవస్య, ధీమహి. ధీమహి అనే శబ్దం మనందరి హృదయాల్లో కూడా, ఎవరైతే గాయత్రి చేస్తున్నారో వాళ్ళు
వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హృదయాలలో కూడా అన్ని రకాల పవిత్ర శక్తులను ధారణ చెయ్యాలి అని ధీమహి అనే శక్తి, ధీమహి అనే సిద్ధి మనకు చెప్తుంది. ఆరవ సిద్ధి ఏంటి? ధీమహి. దాని ఆశయం ఏంటి? ధీమహి అనే ఆశయం పవిత్ర శక్తులను మనం ధారణ చేయాలి. ఏవి పవిత్ర శక్తులు? కరుణ, ప్రేమ, దయ, శాంతం, ఆనందం, ఇవన్నీ కూడా పవిత్రమైన. పవిత్రం అంటే ఏంటి? ఎక్కడ పవిత్రత ఉంటే అక్కడ దేవతలు ఉంటారు, ఎక్కడ దేవతలు ఉంటే అదే స్వర్గం. సో విడిగా మనం స్వర్గం కోసం అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని అడావిడి పడిపోకలేదు. గురువు గారు చాలా స్పష్టంగా వేరే వేరే చోట్ల చాలా చోట్ల చెప్పారు, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఎవరితో యుద్ధం చేయక్కర్లేదు, నీలో ఉన్న దుర్గుణాలు పోగొట్టు, నీలో ధారణ చేసుకో సద్గుణాలని. ఈకే మాస్టర్ ఎలా చెప్తారు, లెట్ వర్చ్యూ బీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై ఇంటెలిజెన్స్, లెట్ మై ప్లాన్ బీ ద ఎపిటోమ్ ఆఫ్ ద డివైన్ ప్లాన్, లెట్ మై పర్పస్ బీ ద పర్పస్ ఆఫ్ ద ఎర్త్. ఎన్నున్నాయి చూడండి అక్కడ. లెట్ మై ప్లాన్ బీ ద ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్. సో మన ప్లాన్ ఏంటంటే, మనకు ప్రణాళిక ఏంటంటే డివైన్ ప్లాన్ తెలుసుకోవటం, అదే మన ప్రణాళిక. లెట్ మై పర్పస్ బీ ది పర్పస్ ఆఫ్ ది ఎర్త్. పర్పస్ ఆఫ్ ది ఎర్త్ ఒకటి ఏదన్నా మనం తయారు చేసామనుకోండి, దానికి ఒక పర్పస్ ఉంటుంది. అలాగే ఈ సృష్టికి ఒక గమ్యం ఉంది, ఒక పర్పస్ ఉంది. అలాగే ఆ సృష్టిలో ఉన్న భూమికి ఒక పర్పస్ ఉంది. ఆ భూమి మీద ఉన్న మనకు ఆ భూమి ఏ పర్పస్తో ఉందో తెలియాలి. అదే ప్లాన్ ఆఫ్ ది ఎర్త్. వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ది ఎర్త్? ద పర్పస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ ది ఎర్త్ అండ్ అవర్ ప్లాన్ ఆల్సో షుడ్ బి ద సేమ్ ఆఫ్ ది ఎర్త్ బికాస్ వీఆర్ స్టేయింగ్ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్. అది గురువుకి తెలుసు ఖచ్చితంగా. ప్రతి గురువుకి ఈ భూమి మీద మానవుడు ఎందుకు వచ్చాడు అనేది తెలుసు. అది తెలియాలంటే పరిణామక్రమం తెలియాలి. పరిణామక్రమం అంటే ఊరికి పైపోయిన రెండు మొక్కలు, అది ఇన్ డెప్త్. వీ షుడ్ నో ఇన్ డెప్త్, ఫర్దర్ 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 ఎంతవరకు వెళ్ళాలి అంటే మన చైతన్యం ఖచ్చితంగా భూమి చైతన్యత్వంతో ఒకటవ్వాలి. భూమి చైతన్యత్వంతో తర్వాత సూర్యుడి చైతన్యంతో ఒకటవ్వాలి. ఇది మనం ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ లో వాట్ ఈస్ టోల్డ్ ఇన్ కాస్మిక్ ఫైర్, వాట్ ఈస్ గివెన్ అవుట్ ఇన్ కాస్మిక్ ఫైర్, వాట్ ఈస్ గివెన్ అవుట్ ఇన్ సీక్రెట్ డాక్టర్, ఇదంతా కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. దానికి గాయత్రి మంత్రం మనకు గురువు గారు ఆత్మకథలో ఒక మాట చెప్తారు. మేడం బ్లావెట్స్కీ చెప్పిందంతా నిజం. ఒక్క మాటలో ఆయన మొత్తం కాచి వడబోచేసారన్నమాట. ఫిలోసాఫికల్ దాన్ని మొత్తం కాచి వడబోచేశారు. సీక్రెట్ డాక్టర్ను ఇలా ఎన్నెన్ని పుస్తకాలు రాశారు మేడం, ఐసీఎస్ అని వీళ్ళు ఇంకా అదర్ బుక్స్, వాటన్నింటినీ గురువు గారు ఆపోసన పట్టేశారు. వాటి గురించి ఏముందో అదంతా తెలుసు. ఆయన తెలిసి ఒక మాటలో చెప్పారేమని ఆత్మకథ చదవండి ఒకసారి. దాంట్లో ఒక సెంటెన్స్ ఉంటుంది, మేడం బ్లావెట్స్కి చెప్పినంత నిజం, ఇన్నర్ గవర్నమెంట్ ఉంటుంది ఇదంతా నిజం. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనం గురుదేవులు ఇచ్చిన భూమిపై స్వర్గావతరణ అనేది ఏదో చాలా కష్టమైన పదం అండి బాబు. నేను ఎలా చేయాలని భయపడకూడదు, కంగారు పడిపోకూడదు, ఎక్కడికి పారిపోకలేదు. మన ఇంట్లో మన రూమ్లో హాయిగా కూర్చుని మనలో దుష్టశక్తులు ఏమున్నాయో తెలుసుకోవాలి. కానీ చాలా సులభమైన పద్ధతులు ఉన్నాయి. మాస్టర్ ఇచ్చిన డైరీ ఉంది, డైరీ రోజు చూసుకోవాలి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 16వ అధ్యాయంలో చెప్పారు, దైవ అసుర సంపత్ విభాగ యోగము, దైవ లక్షణాలు ఇవి అసుర లక్షణాలు ఇవి అని టేబుల్ వేసుకుని దాంట్లో దైవ లక్షణాలు ఎన్ని ఉన్నాయి. ఇది హోంవర్క్, మరి మీరు చేసుకుంటే మీరు చాలా మీకు మీరు హెల్ప్ చేసుకోండి వాళ్ళు అవుతారు. మీకు మీరే హెల్ప్ చేసుకోకపోతే ఎవరు హెల్ప్ చేస్తారు మీకు? మీకంటే నాకు కూడా కలిపి, నేనేదో వచ్చేసి అనుకోకండి. మనలో దైవ లక్షణాలు ఎన్ని ఉన్నాయి, టిక్ పెట్టగలిగిన ఎన్ని ఉన్నాయా లేదా, ఒకటన్నా టిక్ పెడతాం. మొట్టమొదటిది చెప్తాను, అభయము. మొట్టమొదటి అభయం అంటే దేనికి భయపడకుండా ధైర్యంగా ఉండగలిగే మొదటి లక్షణం, అది దైవీ లక్షణం. సో దేవత్వం మనలోకి వచ్చి ఈ భూమి స్వర్గంగా మారిపోవాలంటే మనం దేనికి భయపడకూడదు. మనం దేనికి భయపడటం ఏమో, రేపు ఏమవుతుంది రోడ్డు మీదకి వెళ్తే, బస్సు లేక లారీలు కార్లు అడావిడి అటు ఇటు ఇటు అటు తిరుగుతుంటే ఏమన్నా వచ్చి రోడ్డు మీద వెళ్తే, ట్రైన్ ఎక్కితే టైం చేస్తామో కాదు మధ్యలో ఏమన్నా అయితే అని ఒక శంక. అలాగే ఏరోప్లేన్ ఎక్కిన ఇలాగ ఉద్యోగంలో చేరే ఉద్యోగం చేరితే ఎలా ఉంటుందో అని భయం. అలాగే పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది చెప్తారు వాళ్ళ నుంచి కష్టాల్లో పడుతున్నాను అన్నమాట, వెరీ గుడ్ అంటాడు. ఈ కాగితం ఇచ్చేవాడు కూడా అంటే శుభలేఖ ఇచ్చేవాడు కూడా ఇంచుమించు అలాగే చెప్తాడు, వాళ్ళ నుంచి అయిపోయిన నీ స్వేచ్ఛ పోయిందిరా అని కూడా. ఇలాంటి పిచ్చి జోకులు, అక్కలేని మాటలు, ఇవన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే భయం. పెళ్లి చేసుకుంటే రేపటి నుంచి వాళ్ళతో నేను ఎలా ఉంటాను, నాతో వాళ్ళు ఎలా ఉంటారు, ఇప్పటివరకు ఇలా ఉన్నాను హ్యాపీగా ఇష్టం వచ్చినట్టు సొంతంగా స్వేచ్ఛగా ఉన్నాను, రేపటి నుంచి అయిపోయింది నా పని. ఇలాగ అటు ఆడవాళ్ళు అనుకోవచ్చు, ఇది మగవాళ్ళు అనుకోవచ్చు. ఇది ఒక్కే దీనికే కాదు, స్కూల్కి పంపిస్తున్నాం పిల్లవాడిని, వాడికి భయం స్కూల్లో టీచర్స్ ఎలా ఉంటారు, అమ్మా నాన్న ఇలా ఉంటారు, స్కూల్లో చెప్పిన చదవకూడదు వాళ్ళే ఉంటారు, ఇంటికి వస్తే వీళ్ళే ఉంటారు. అందుకని ఈ రెండింటిని అడ్జస్ట్ చేసుకోలేక ఏమవుతారు, కొందరు ఇంట్లోంచి పారిపోతారు. బీటెక్ చదువుతున్న వాళ్ళు, ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు, రకరకాల వాళ్ళు వెళ్ళిపోవడం లేకపోతే సూసైడ్ చేసుకోవటం, ఇవన్నిటికీ బేసిస్ పట్టిదప్పుడు భయం భయం భయం. మనం భయం గుప్పిట్లో వదులుతున్నామని తెలుసుకోవాలి, ఒకటి ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. భయం ఎందుకు వస్తుంది అంటే ఆలోచించాలి, భయం ఎందుకు వస్తుంది. మనకు తెలియని దాన్ని ఊహిస్తాం, తెలియని దాన్ని తెలియదని ఒప్పుకోము, తెలియని దాని విషయాన్ని ఇంకా అది అలా అయిపోతుంది, పెర్ముటేషన్స్ కాంబినేషన్స్ రకరకాలు వేస్తాం, వేసి భయం అనే దాంట్లో చెప్పుకోండి. సో మొదటిదే లేదు అభయం, కాబట్టి భయం ఉండకూడదు. ఉందా లేదా ఎస్ టెస్ట్ చేసుకోవాలి, భయం లేకుండా ఉండాలి. వివేకానందుడి చరిత్ర చూస్తే మీకు భయం లేదు అనడానికి ఆయన ఏం చేశాడు, నువ్వు అటు వెళ్ళకే చెట్టు మీద దయ్యం ఉంది అని చెప్తుంది వాళ్ళమ్మ. దయ్యం ఉందా అని వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన మెల్లిగా ఇంట్లో నుంచి జారుకుని రాత్రి అంతా చెట్టు మీద కూర్చుంటాడు. పొద్దున్నే చూస్తే పిల్లవాడు కనపడదు, అప్పుడు చిన్నపిల్లాడే 9-10 ఏళ్ళు. ఇదేంటి ఎక్కడ కనపడలేదు అంటే చూస్తే ఆ పాయింట్ చెట్టు మీద వస్తాడు. ఏరా నరేన్ అక్కడ ఉన్నావు ఏంటంటే, నువ్వు చెప్పావు కదా దయ్యం ఉంటుందని, అసలు ఎలా ఉందో చూద్దామని నేను వెళ్ళి కూర్చున్నాను అంటాడు. మనం చేస్తాం ఆ పని చేయలేము, ఎందుకంటే అసలు అది ఉందో లేదో తెలియదు, ముందర లేకుండానే భయపడిపోతాం. సో మనకు ఏదైతే అజ్ఞానమో దానివల్ల భయం వస్తుంది, ఎప్పుడైతే మనకు జ్ఞానం కలిగిందో భయం పటాపంచి అయిపోతుంది. సో భయం పోవాలని ఏం తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. జ్ఞానం ఉన్నవాడికి అభయం వస్తుంది, కాబట్టి దైవీ లక్షణాలు తెచ్చుకుని భూమి స్వర్గావతరణ అనే కార్యక్రమం చేయాలనుకున్న వాడికి మొదట జ్ఞానం సంపాదన చేయాలి. జ్ఞానం చేసుకుని వస్తే అభయము అనేది వస్తుంది, భయం ఉండదు. గురువుగారు చూడండి అభయం పెడతారు, మాస్టర్ కూడా అభయం ఇస్తారు, గురువులందరూ కూడా అభయం ఇవ్వగలరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు జ్ఞానం ఉంది కాబట్టి. సత్వ సంశుద్ధి, మన సత్వాలన్నీ శుద్ధంగా ఉండాలి. జ్ఞానయోగ వ్యవస్థిత, ఎప్పుడు ఆ జ్ఞానయోగంలో వీడు మనస్సుని అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. అంతే తప్ప భయం ఉండకుండా ఉండాలి, ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి, ఎప్పుడు జ్ఞానయోగంతో జోడించబడాలి, జ్ఞానంతో జోడించబడాలి. ఇలాగా మనకు జస్ట్ ఒక 2 శ్లోకాల్లో ఉంటాయి ఇది. ఈ శ్లోకాల్లో ఏమేమి చెప్పారో కింద అర్థం ఉంటుంది, అది ఒక పక్క రాసుకోవాలి. కుడివైపు దైవీ లక్షణాలు, ఎడమవైపు అసుర లక్షణాలు, ఇవి రాసుకుని మనకి ఏ లక్షణాలు ఉన్నాయో నిర్మోహమాటంగా నిర్భయంగా, అక్కడ భయం ఉండకూడదు, అది టిక్ పెట్టుకోవాలి. మనల్ని మనం చక్కగా అనలైజ్ చేసుకోవాలి, చేసుకుంటే అప్పుడు మనలో ఉన్న చెడు ఏమిటో మనకి తెలియాలి. పక్కవాళ్ళు చెప్పడం ఎప్పుడు ఉండదు, పక్కవాళ్ళు ఎప్పుడు ఎందుకు చెప్తారంటే వాళ్ళు చెప్తే మాకు కోపం వస్తుంది, మనలో ఉన్నది ఎక్కువ అవుతుంది. గురువు అసలు చెప్పడు, ఎందుకంటే వాళ్ళ నోట్ల నుంచి ఒకటి వచ్చిందంటే అది ఇంకా ఫిక్స్ అయిపోతుంది. సో ఇవి తెలుసుకుంటూ మనం నెక్స్ట్ ఇప్పుడు దైవీ లక్షణాలు, అసుర లక్షణాలు తెలుసుకుని, అసుర లక్షణాలు కనుక ఉంటే వాటిని పోగొట్టుకుని దైవీ లక్షణాలు రావడానికి ఏం చెప్పారు స్వామి చేసుకుంటూ గాయత్రి మంత్రం ద్వారా ఆ దైవీ లక్షణాలు మనలోకి ఆహ్వానించాలి. ఇది దీనికి కూడా గురువు గారు ఇచ్చారు, ఏమని భగవద్గీతలో 26 రకాల దైవీ లక్షణాలు ఇచ్చారు. నేను 7 చెప్తున్నాను, ఈ 7 మీరు తీసుకోండి చాలు అన్నారు. సో వాట్ ఆర్ దోస్ 7, అది జస్ట్ హోంవర్క్ చేయండి. అదైన తర్వాత మనం ఇప్పుడు ధియ ధియో యో నహ ప్రచోదయాత్, 7వ దానికి వస్తున్నాం ధియ. తర్వాతది యో నహ, తర్వాత చిట్ట చివరిది ప్రచోదయాత్. సో ధియ అంటే ఏంటి, ధియ అంటే బుద్ధి, ధీ అంటే బుద్ధి. మనకు గాయత్రి యజ్ఞం గురువు గారు చాలా పాపులరైజ్ చేశారు. గాయత్రి యజ్ఞంలో చాలామంది మనం చివరిలో యజ్ఞం అయిపోయిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని యజ్ఞ భగవానుడికి ఇలా చూపిస్తాం, చూపించి అక్కడ అడుగుతాయని, తను ఉప అగ్నేసి తన్వమేపాహి, నా తనువును రక్షించు, ఆయుర్ధ అగ్నేసి ఆయుర్మేదేహి, నాకు ఆయుష్యుని ప్రసాదించు, వర్చోద అగ్నేసి వర్చోమేదేహి, నాకు వర్చస్సునివ్వు. తర్వాత వచ్చేవి బాగా గమనించాలి, ఆ ముందర మూడు కూడా ముఖ్యమైనవే. తర్వాత వచ్చే మూడు ఏమిటంటే, ఓ మేధాం మే దేవసవిత ఆధాతు, నా మేధలోకి, మేధ అంటే బ్రెయిన్, మన మేధస్సు. ఏడు రకాల తత్వాలు ఉంటాయి మనలో, రక్తము, మాంసము, మజ్జ, ఇంకా ఎముక, అలాగే శుక్లము, సోడితము, లేకపోతే ఇలాగ ఏడు ఏడు రకాల పేర్లు ఎలా ఉన్నా దాంట్లో మేధ ఒకటి. ఆ మేధలోకి దేన్ని రమ్మని అడుగుతున్నామంటే, మేధామ్మే దేవ సవిత ఆధాతు, సవిత అనే తేజస్సు నా మేధలోకి ప్రవేశించుగాక. సవిత అంటే ఏం చెప్పుకున్నాం, ఈ సమస్తమైన విశ్వం అంతా వ్యాపించిన పరమాత్మ యొక్క శక్తి ఏదైతే ఉందో దాంట్లోంచే ప్రతీది వస్తుంది బయటికి, అన్నీ దాంట్లో. సవిత ప్రసవిత అంటే దేన్నైనా సరే దాంట్లోంచి వచ్చేటట్టు చేయగలిగిన అక్షయ పాత్ర లాంటిదన్నమాట. అలాంటి అక్షయ పాత్ర స్వరూపమైన సవితా తేజస్సు నా మేధలోకి అవతరించుగాక. మేధామ్మే దేవ సవిత ఆదాపు, మేధామ్మే అశ్వినవు. తర్వాత అశ్వినులు వస్తారు. అశ్వినులు ఏం చేస్తారంటే, మనకు ఒక పనిని బాగా చేయటం ఎలాగా అని నేర్పుతారు. అలాగే ఈ అశ్వినులకి సవితికి మధ్యలో మేధామ్మే సరస్వతి ఆదాతు, సరస్వతీదేవి మన మేధస్సులోకి అవతరించుగాక. సరస్వతి అనే శక్తి ఏం చేస్తుందంటే, ఒక్కటి ఉన్నదాన్ని ఏడుగా విడగొడుతుంది. ఎలాగైతే ఒక వైట్ లైట్ని మనం ప్రజంలోంచి పంపిస్తే ఏడు రకాల రంగులుగా దాన్ని విడగొడుతుందో, విబ్జిఆర్గా మనకు విబ్జిఆర్ ఎలాగైతే వస్తుందో, అలాగా ఇంద్రధనుస్సు అంటాం. అలాగా ఒకటిని ఏడు చేసే శక్తిని సరస్వతి అంటారు ఒక భాషలో, ఒక అర్థంలో. అలాగే విశ్వం అంతా నిండిన నీరు, నీరు నీరంటే మనకు భౌతికంగా కనిపించే నీరు కాదు, ఏదైతే సృష్టికి మూలమైన నీరో దాన్ని కూడా సరస్వతి అంటారు. ఆ సరస్వతి అంతర్వాహిని అని ఎందుకంటారంటే కంటికి కనిపించింది. సృష్టికి మూలమైన నీరు కంటికి కనిపించింది. నీళ్లు లేకపోతే మనిషి ఎలా బతకలేడు, నీరు లేకపోతే సృష్టి కూడా ఉండదు. కాబట్టి ఏదైతే సృష్టికి మూలమైన నీరు ఉందో దాని మీద ఎప్పుడు పడుకునేవాడు నారాయణుడు. ఏదైతే ఈ సృష్టి మొత్తానికి మూలం అది జ్ఞానస్వరూపము, దాన్ని ఇచ్చేవాడు నారదుడు. అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు నారదుడు. ఆ జ్ఞానం మీద ఎప్పుడు రెస్ట్ అయి ఉండేవాడు, దాన్ని బేస్ చేసుకుని సృష్టిని అంతటినీ పరిపాలించేవాడు విష్ణు. కాబట్టి అన్నిటికీ ఆధారం ఏంటి, సమస్త జగదాధారాయణం అంటే జ్ఞానము, సరస్వతి. ఈ సరస్వతిని మనం ఐం అంటాం అన్నమాట. మనకు మంత్రాల్లో వస్తుంది ఐం సరస్వతి నమః అని గనక జపం చేస్తే చక్కటి చదువు వస్తుంది. ఓం ఐం సరస్వతి నమః, ఇంకా చెప్తారు ఓం ఐం హ్రీం సరస్వతి నమః ఇలా. ఏవైనా ఐం అనేది సరస్వతి బీజం. సో సరస్వతి అనేది ఈ సృష్టికి మూలం ఏదైతే ఉందో జ్ఞానం దాన్ని చెప్తుంది. దాంతా ఎందుకు చెప్పుకుంటున్నాం మనం, మేధాం మే దేవ సవిత ఆదధాతు, మేధాం మే సరస్వతి ఆదధాతు, మేధాం మే అశ్వినో దేవాలాధత్తాం పుష్కరస్తు. అలాగా ఈ మూడు రకాల శక్తులు మన మేధలోకి అవతరించాలి అని గురువు గారు గాయత్రి యజ్ఞంలో మనకి ఇచ్చారు. గాయత్రి యజ్ఞంలో ఈ చేతి వేళ్ళు రెండు యజ్ఞ భగవానుడికి చూపించినప్పుడు ఆయన నుంచి వచ్చే ఆ తేజస్ ఏదైతే ఉన్నది మన చేతుల ద్వారా మనలోకి ప్రవేశించి మన మేధస్సులోకి ఎంటర్ అవ్వాలి. సవిత ఎంటర్ అవ్వాలి, సరస్వతి ఎంటర్ అవ్వాలి, అలాగే అశ్వినులు ఎంటర్ అవ్వాలి. అశ్వినులు సృష్టికి ముందర ఒక ఆయన ఉంటాడు, సృష్టి తర్వాత ఒక ఆయన ఉంటాడు, ఈ మధ్యలో సృష్టి ఉంటుంది. అలాగే మనం ఒక పని చేసే ముందు అంటే ఈ క్లాస్ చెప్పుకునే ముందు ఒక అశ్విని దేవత పని చేస్తూ ఉంటాడు. క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకో అశ్విని దేవత పనిచేస్తాడు. ఒక సర్కిల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక బిందువు దగ్గర స్టార్ట్ అవుతుంది, అది ఒక అశ్విని దేవత. ఆ సర్కిల్ అలా కంప్లీట్ చేసి మళ్ళీ అక్కడికి వచ్చేవాళ్ళు, ఇంకో బిందుతోటి ఈ బిందువు కలుస్తుంది, అక్కడ ఇంకో అశ్విని దేవత. కాబట్టి అశ్విని దేవతలు ఇద్దరు ఉన్నా కూడా ఒక పుస్తకం ఉంటే పుస్తకాన్ని ఇలా విప్పాం అనుకోండి, ఇటు కుడివైపు ఒక పేజీ, ఎడమవైపు ఒక పేజీ ఉంటుంది. అలాగా అశ్విని దేవతలు కలిసే ఉంటారు, పక్షికి రెక్కలు ఉన్నట్టుగా అశ్విని అనేది కలిసే ఉంటారు, కుడివైపు ఒక రెక్క, ఎడమవైపు ఒక రెక్క ఉన్న పక్షిలాగా. కాబట్టి ఈ మూడు రకాల తేజస్ ఏదైతే ఉందో అది మనలోకి అవతరించమని అడుగుతున్నాం. ఈ ధియహ అనేది బుద్ధి, సరస్వతి గాయత్రి మంత్రంలో ధి. ఈ బుద్ధికి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి, నైపుణ్యం, ప్రతిభ, చురుకుదనం, దూరదృష్టి, తెలివితేటలు ఎన్నో ఉన్నాయి. కానీ సాధారణంగా బుద్ధిబలం మనం ఏం చేస్తామంటే మంచివి కాకుండా మంచికి కాకుండా వేరే పనులకు వాడతాం. ఈ మంచికి కాకుండా చెడుకు వాడటం అనేది సర్వసాధారణం, దాని గురించి మనం మాట్లాడుకోకలేదు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఒకవేళ దుర్బుద్ధి ఉందనుకోండి అది మనం ఖచ్చితంగా అదపాటు ఆడడానికి తప్పేస్తుంది. ధర్మం తెలుసు నాకు కానీ నేను పాటించను అని అంటాడు నవరు దుర్యోధనుడు. అంటే వాడికి ఏమైంది, బుద్ధి సద్బుద్ధి ఉందా దుర్బుద్ధి ఉందా? అన్ని చదువుకున్నాడు వీళ్ళలాగే పాండవుల్లాగా బాగా శక్తివంతుడే అతను కూడా, కానీ ధర్మాన్ని పాటించడానికి అతను నచ ప్రవృత్తి అంటాడు. ధర్మం ప్రవర్తించడానికి నా ప్రవృత్తి కాదు కాబట్టి నేను అధర్మం అయితే వెళ్తాను అంటాడు. దాన్ని దుర్బుద్ధి అని అంటాం. దుర్బుద్ధి ఎప్పుడు కూడా మనల్ని అధపాతాళానికి తొక్కేస్తుంది అన్నమాట. అలాగే రావణాసుడు ఉన్నాడు, అతను మంచి బ్రాహ్మడు, చాలా వేదమంతా చదువుకున్నవాడు, శివుడిని మెప్పించినవాడు, ఎంత బాగుంది. కానీ అతను దుర్బుద్ధి ఉంది కాబట్టి అధపాతాళానికి పక్కపడ్డాడు. వాళ్ళ చేప ఉంది, ఇవన్నీ వేరే విషయం అసలు మామూలుగా చూస్తే. అలాగే శాస్త్రాల్లో మనకు ఎంతోమంది బుద్ధి సరిగ్గా లేకపోవడం వల్ల తప్ప ఇంకా దేనివల్ల కూడా ఎవరూ నాశనం చెందరు. దీన్నే కృష్ణుడు ఒకలా చెప్తాడు, ఎలాగా మనకు విషయాల మీద ఆసక్తి ఏర్పడినప్పుడు ఇలా ఇలా జరిగి చివరికి నష్టపోతాడు మనిషి అని చెప్తూ, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగాత్సం జాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతివిభ్రమ స్మృతిర్భ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కాబట్టి బుద్ధి ఎందుకు నాశనం అవుతుంది? స్మృతిర్భ్రంశాద్ బుద్ధినాశం, స్మృతి అంటే నేను అనేది మర్చిపోవటం వల్ల బుద్ధి నాశనం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా నేను గుర్తుంటే ఎవరికి బుద్ధి నాశనం జరగదు. బుద్ధి ఒకసారి నాశనం అయిపోతే వాడి ఇంకా పాతాళానికి పోయినట్టు. కాబట్టి మన గాయత్రి మంత్రం ఏం చెప్తుందంటే, ధియో యోన ప్రచోదయా ఓం భూర్భూస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అన్న మొట్టమొదటి మొత్తం అంతట్లో కూడా మనకు శ్రేష్టమైన సవిత యొక్క భర్గ తేజస్సును నాలో ధారణ చేసుకుంటున్నాను. ఈ తేజస్సు దేవస్వరూపం అంటే ఆనందాన్ని ఇచ్చేది, ఆనందమే మన స్వరూపం. కాబట్టి గాయత్రి మంత్రం చేస్తుండగానే మన స్వరూపం ఏంటో మనకు తెలుస్తుంది, ఆనందము. షిరిడి బాబా ఏమంటారంటే, ఆయన నా గురించి మీ గురించి మాకు చెప్పండి అంటే, నేను నన్ను ధ్యానం చేయాలంటే మీరు అందరూ కూడా ఆనంద స్వరూపుణ్ణి అని ధ్యానం చేసుకోండి అని చెప్తారు. ఆనంద స్వరూపుణ్ణి అంటే ఎలా ధ్యానం చేయాలి నాకు తెలుసా? అందుకే పాపం ఆయనకి తెలుసు చేయలేమని. అందుకే నేను చెప్పారంటే, మీకు నేను ఆనంద స్వరూపుణ్ణి అంటే సాయిని ధ్యానం చేస్తున్నాను, ఆ సాయి ఆనంద స్వరూపుడు అని ధ్యానం చేయడం చేత కాకపోతే నా విగ్రహం నా పటం పెట్టుకోండి, పెట్టుకొని నా కాలు దగ్గర నుంచి ఎలా పైకి చూసుకుంటూ సాయి 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 అనుకుంటూ మళ్ళీ కింద కదండి, మళ్ళీ పైకి మళ్ళీ కింద. అలాగా రకరకాలుగా మీకు రకరకాలుగా ధ్యాన విధానాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారు. ఇవన్నీ దేనికోసం అంటే మన స్వరూపం గుర్తుండటం కోసం. మన స్వరూపం మర్చిపోయినప్పుడు బుద్ధి నాశనం అవుతుంది. కాబట్టి బుద్ధి నాశనం ఎవరికన్నా జరిగిందంటే అర్థం ఏంటి? స్వరూపం మర్చిపోయడం వల్ల. యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి చెప్తారు. స్వస్వరూప అనుసంధానమే యోగం అంటే, యోగం అంటే స్వస్వరూప అనుసంధానం అని ఇంకో చోట చెప్తారు. కాబట్టి స్వరూపానుసంధానం ఏదైతే ఉందో ఆ స్వరూపానుసంధానం కోసమే గాయత్రి కూడా చేస్తున్నాం. కాబట్టి గాయత్రి మంత్రం చేయటంలో అటు పతంజలి మహర్షి ఇచ్చిన యోగ సూత్రాల్లో యోగం అంటే ఏంటో ఇక్కడ ఉంది. అలాగే గాయత్రిలో ఇంకేముంది, భగవద్గీత కనిపిస్తుంది. ఇలాగా ఆనంద స్వరూపుడును నేను అని ధారణ చేసుకుంటున్నాం, ఆ ఆనంద స్వరూపుడు అయిన భగవంతుడి యొక్క లక్షణాలకు. సో ఇక్కడ ఏమవుతుంది, మనిషి దేనివల్ల బుద్ధి నాశనం చెంది? తద్వారా బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎలాగైతే బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, ఆ బుద్ధి నాశనం జరగకుండా మనం నాశనం చెందకుండా మనం ఉద్ధరించుకోవడం ఎలాగా అనేది కూడా గాయత్రి మంత్రుల్లో ఉద్ధరే ఆత్మన ఆత్మానం, మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు అని మళ్ళీ అలాగే ఆత్మని ఉద్ధరించుకోవడం అంటే డైరెక్ట్గా ఆత్మని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆత్మ సరిగ్గా వ్యవహరించకపోతే నీచ జన్మల్లో పడుతుంది అని బాబా చరిత్రలో మనకు మాస్టర్ ఎన్నోసార్లు చెప్తారు. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే దుర్బుద్ధి అనేది ఉండకూడదు మనిషి. కాబట్టి దుర్బుద్ధి పోవాలంటే సద్బుద్ధి రావాలంటే గాయత్రి చేయండి. ఈ గాయత్రి చేయడంలోనే పతంజలి స్వామి ఏం చెప్పారు మహర్షి, యోగ సూత్రాలు అన్నీ వస్తాయి. కుటుంబరా ప్రజ్ఞ, గాయత్రి మంత్రం చేయటంలో మనకు ఏ ప్రజ్ఞావతరణం అయితే గురువు గారు చెప్తారో ప్రజ్ఞాపుత్రులు కారండి, మీరందరూ కూడా ప్రజ్ఞాపుత్రులుగా అవ్వండి అని ప్రజ్ఞాపుత్రులు అని గురువు గారు ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడారు వాళ్ళకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే వాళ్ళలో ఋతుంభరా ప్రజ్ఞ అవతరించాలి. అది పతంజలి యోగ సూత్రాల్లో నాలుగు వాల్యూమ్స్ ఉన్నాయి. ఇకే మాస్టర్ ఇచ్చిన లెక్చర్స్ వాటిల్లో ఒకటి కూడా వస్తుంది ఋతుంభరా ప్రజ్ఞ. ఋతుంభరా ప్రజ్ఞ వచ్చిందంటే అర్థం గాయత్రి సాక్షాత్కారం ఉంది. మనందరం కూడా ఋతుంభరా ప్రజ్ఞని మనలోకి అవతరింప చేసుకోవాలి గాయత్రి మంత్రం ద్వారా. అది మనం ధారణ చేసుకోవటం ఏదైతే ఉందో ఆ ధారణ చేసుకునే దైవీ లక్షణాల వల్ల మనలోకి అవతరిస్తుంది. ఇలా ధారణ చేసుకోవడానికి మన దగ్గర ఏముంది, ధీ అనేది ఉంది, అంటే బుద్ధి అనేది. బుద్ధి రూప గుహలో ఉంటాడు అని నిన్న మనం చెప్పుకున్నాం. భగవంతుడు ఎక్కడ ఉంటాడు, మనస్సు కంటే పైన బుద్ధి. బుద్ధే పరతస్తు సహా అంటే అతడు బుద్ధికై పరంగా ఉంటాడు, బుద్ధి కంటే పైన ఉంటాడు. అదే మన థియోసాఫికల్ లిటరేచర్లో చూస్తే మనకు ఆత్మబుద్ధి మనస్సు అని ఒక చిన్న ట్రయాంగిల్ ఉంటుంది మానవుడి. ఈ ఆత్మబుద్ధి నిన్న చెప్పుకున్న ఆత్మబుద్ధి అనేవి ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి ద్వారా మనకు ఇవల్యూషన్లో ముందరకు వెళ్ళటానికి ఇంపెటస్ అక్కడి నుంచి వస్తుంది. దీన్ని అరవిందులు ఏమంటారంటే ఈ ద సైకి షుడ్ కమ్ ఫోర్త్ అండ్ యూ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ ద ఇవల్యూషన్ ఇన్ టు హిస్ హ్యాండ్స్. మనలో ఉన్న జీవుడు కోరుకోవాలి, నేను ఈ శరీరంలో ఉండి ఇలాగా నికృష్టమైన జీవితం గడుపుతున్నాను, ఇది కాదు నా అసలు సంగతి, నేను ఇది అని వాడికి అనిపించాలి. ఈ భౌతికమైన మనస్సుకి అనిపించదు గ్యారంటీ. భౌతికమైన మనసుకి ఎప్పుడు అనిపిస్తుందంటే లోపల అసలైన వాడు ఎవడన్నా వాడికి అనిపిస్తుంది. అసలైన వాడు అక్కడ ఎవడుంటాడు అని ఆలోచిస్తే అక్కడ ఏ ఉండదు, ఆకాశం తప్ప ఏ ఉండదు. ఇక్కడ ఆకాశంలో ఏ ఉండదు అంటే ఆకాశమే అన్ని. పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దత్తది పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతి. ఆకాశము పరిపూర్ణము, ఆకాశమే ఒక చిన్న దాని ఏమంటారు చాలా చిన్న ఒక ఏదన్నా ఒక సీసా తయారు చేశాను అనుకోండి బుజ్జిది, దాని లోపల కూడా ఆకాశం ఉండేటట్టుగా చోటు ఉండేటట్టుగా చేశాను. చిన్న చిన్న బల్బులు ఉంటాయి చూసారు, కొన్ని అంతవరకు తీసుకుంది ఆ బల్బు లోపల ఖాళీ ఉంటుంది, బయట ఎలా ఆకాశం ఉంటుంది లోపల ఆకాశం. అలాగే ఈ శరీరం లోపల ఆకాశం ఉంటుంది, అలా వెళ్ళగా వెళ్ళగా హృదయం అంతా ఆకాశమే. ఆకాశమే అన్నీ అనుకుంటే అది అన్నిలాగా కనిపిస్తుంది. ఇక్కడ ఏముంది శూన్యం అంటే శూన్యంలా కనిపిస్తుంది. అందుకని మనం భగవంతుడి దగ్గరికి ఏ ఉద్దేశంతో వెళ్తే ఆయన అలాగే కనిపిస్తాడు. ఒట్టి మోసగాడు అని భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు కంసుడు ఇలాంటి వాళ్ళందరూ, ఆయన వాళ్ళకి ఆయన మోసగాళ్ళైనా కనిపించాడు. అక్రూరుడు ఇలాగ కుచేరుడు ఇలాంటి భక్తులు వెళ్ళారు, వాళ్ళకి దేవుడిగానే కనిపించాడు. అర్జునుడు లాంటి వాళ్ళు స్నేహితుడిలాగానే కనిపించాడు. అంటే ఆయనలా ఉండడు, నువ్వు ఎలా చూస్తే ఆయన అలా కనిపిస్తాడు. అర్థం మనం ముందర పెట్టుకొని నవ్వుతూ చూసామనుకోండి అర్థంలో వాడు కూడా నవ్వుతాడు. అర్థం మనం ఎదురుకుండా పెట్టుకుని వెక్రీచామనుకోండి అర్థంలో వాడు కూడా వెక్రీస్తాడు. అర్థాన్ని చూసి కోపగించామనుకోండి అర్థంలో వాడు మనల్ని కోపగిస్తాడు. కొడతామని చేయించామనుకోండి వాడు కూడా చేయాలి. అంతే అర్థంలో ఎవడున్నాడు, మనమే ఉన్నాం. అలాగే భగవంతుడు అయితే మనం నాంటి భావాలతో ఆయన దగ్గరికి వెళ్తాం అలాగే ఉంటాడు. అలాగే గురువు కూడాను ఆమె సరే నేను ఏం చెప్తేదాన్ని ఎస్ అంటాడు అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్తే మనం ఏం చెప్తారు ఎస్ మాస్టరు నేను నిరంతరమాన మంత్రం చేయలేను. వెరీ గుడ్, ఎందుకంత కష్టం నీకు వద్దు, అవి నీకు కాదు, నీకు ఇలాంటి అనవసరం, నువ్వు ఏమి చేయట్లేదు, బీ హ్యాపీ. నేనేం చేయట్లేదు అమ్మయ్యా, చూసా నాకు ఎంత కన్సెషన్ ఇచ్చారు మాస్టర్ నేను నడవలేనండి కాళ్ళకి అవి గుచ్చుకుంటే గుచ్చు. వెరీ గుడ్, గుచ్చుకుంటే నువ్వు జోళ్ళు వేసుకొచ్చా, జోళ్ళు వేసుకొచ్చా, ఓహో జోళ్ళు వేసుకోకపోతే అండి నీకు ఎప్పుడైనా నేను జోళ్ళు వేసుకో. ఇంకొకళ్ళు వచ్చి ఇంకోటి అడుగుతారు మాస్టరు అసలు 2 గంటలు కూర్చోలేకపోతుందంటే అది 2 గంటలు కూర్చోగలిగిన వాళ్ళకి అవి కూర్చోలేదు నీకు ఎందుకు అవి అంటారు. అంటే అర్థం ఏంటి, ఏదైనా చేయగలిగిన వాళ్ళకి అని చెప్పడం. భగవంతుడు కూడా అంతే, గురువు కూడా అంతే, చేయగలిగాం అనుకున్నప్పుడే చెప్తారు కదా చేయలేమన్న మనం అంటే అయితే మానేసేయండి. సింపుల్, సో సింపుల్. వాళ్ళకి అస్సలు పట్టింపు ఏమి ఉండదు అని చెప్పి మొహమాటం. అందుకని గాయత్రి చేస్తే పతంజలి వస్తారు, భగవద్గీత వస్తుంది, మొత్తం వేదశాస్త్రాలు అన్నీ కాచిపడబోచ్చింది గాయత్రిని గురువు గారు చెప్తుంటే. మనం కొత్తగా దానికి అర్థాలు చెప్పడానికి ఏమి ఉండదు. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నాలు ఇవన్నీ చెప్పుకోవాలి. అలాగే ఈ బుద్ధిని కర్మలు అని కూడా అంటారు. బుద్ధి కర్మ ఎలా అవుతుందండి? కర్మ అంటే పని చేయటం కదా. మరి బుద్ధి కర్మ ఎలా అవుతుంది అంటే మేనిఫెస్ట్ అయినప్పుడు కర్మ అవుతుంది, అన్మానిఫెస్ట్ అయినప్పుడు లోపలుంటుంది. అంటే మనం ఒక ప్లాన్ తీసుకుందాం మనసులో, ఇలా చేయాలి అలా చేయాలి, అదంతా చేస్తే ఏమవుతుంది, కర్మ అవుతుంది. సో కర్మకి మూలం ఏంటంటే ఒక చెట్టుకి మూలం విత్తనం ఎలాగో అలాగే మన కర్మకి మూలం బుద్ధి అవుతుంది. కాబట్టి బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి కర్మానుసారిణి అంటే దాని అర్థం ఏంటంటే కర్మ ఎలా ఉంటే బుద్ధి ఎలా ఉంటుందనా, లేదా బుద్ధిలో ఎలా ఉంటే కర్మ ఎలా ఉంటుందా. బుద్ధి కర్మానుసారిణి అంటే ఆల్రెడీ బుద్ధిలో మనం ఒకటి ప్లాన్ చేసుకున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే అప్పుడు ఈ కర్మను అనుసరించి ఆ బుద్ధి దాని తర్వాత ఏమి ఇవ్వాలి, దాని తర్వాత ఏమి ఇవ్వాలి అని చూస్తుంది. కొందరు ఫౌండేషన్ వేయాలండి, ఎంత లోతు వేయాలి, ఏమేమి వేయాలి, ఎలా వేయాలి, అదంతా బుద్ధిలో ఉంది. అది తీసుకొచ్చి మనం ఫౌండేషన్ వేసాం. నెక్స్ట్ కర్మ ఎక్కడి నుంచి వస్తుంది, బుద్ధిలోంచే కదా వచ్చేది. ఈ కర్మ చేస్తే నెక్స్ట్ కర్మ బుద్ధిలోంచి వస్తుంది. అలాగా గురువు గారు ఇచ్చిన ఒకటి చేస్తూ ఉంటే తర్వాత ఏం చేయాలో అక్కడి నుంచి మనకు వస్తుంది. అంతే తప్ప ఒకటే చేయలేదు అనుకోండి, ఇంక బుద్ధి కర్మానుసారం ఏముంది, పని చేయి. అలాగే ఎనర్జీ ఫాలోస్ థాట్. మనం ఒక పని చేయాలంటే మనం ఒక ఆలోచన మొదలు పెట్టాం అనుకోండి, ఆ ఆలోచన అవడానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఆలోచన వల్లే ఆ స్పేస్లోంచి మనలోకి వస్తుంది. నేను అంత పనులు చేస్తున్నాను, ఇంత శక్తి ఎక్కడిది అంటే ఇంత శక్తి ఆ ఆకాశంలోంచి వస్తుంది. మనం మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా శక్తి వస్తుంది. దాన్ని చెడు చేసామా మంచి చేసామా అనేది బుద్ధి బట్టి ఆధారపడుతుంది, బుద్ధి బట్టి ఆధారపడుతుంది. కాబట్టి మనం ఈ బుద్ధి అనే దానికి మనం ఏం చేస్తున్నాం అంటే అసలైన ఆత్మ జ్ఞానం కోసం, అసలైన ఆత్మ కళ్యాణం కోసం బుద్ధి అనే శక్తిని వాడకుండా మనం దేన్ని దేన్ని పట్టుకోగలం. ఇప్పుడు పట్టకారు ఉందనుకోండి, పట్టకారుతో ఏదైనా పట్టుకుంటాం, వేడి వస్తువులు అదే మనం చేతితో పట్టుకోలేదు. అలాగే మనం గాయత్రి మంత్ర తేజస్సు ఏదైతే ఉందో దాన్ని మనం అందుకోవడానికి మనకు బుద్ధి అనే ఒక శక్తిని మనకు భగవంతుడు ఇచ్చాడు. ఎలాగైతే పెద్ద నది దగ్గరకో సముద్రం దగ్గరకో వెళ్ళాం అనుకోండి, నీళ్లు తీసుకోవాలంటే ఏం చేయాలి, నీళ్ళల్లో ముంచాలి, ఒక చెంబునో గ్లాసునో లేదా పెద్ద గుండిగనో లేదా కడవనో లేకపోతే అర్ధ బిందునో ముంచాలి. మన దగ్గర ఎంత ఉంటే అంతే ముంచుతాం, దాంట్లో అన్నీ నీళ్ళు వస్తాయి, అంతే తప్ప ఎక్కువ. ఒక పెద్ద వాడ తయారు చేసి దాని నిండా నీళ్లు ముంచి ఇప్పుడు క్రేన్స్లో తీసుకొస్తున్నారు, అవి తీసుకొచ్చి పోసేమవుతుంది, అన్ని నీళ్ళు రాగలవు. మనం అలా కాకుండా బొట్టి చేతులతో వెళ్ళాం అనుకోండి, దోషుల్లో ఎన్ని నీళ్లు పడితే అన్ని. అలాగే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి, గురువుగారు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మాస్టర్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనలో ధీ ఎంత ఉందో అంతే అడుగుతాం. అంతకంటే ఎక్కువ ఇచ్చిన పట్టదు, పొంగి పొరిలిపోతుంది. కాబట్టి మనం ధీ శక్తి పెరగాలి. మనం ధీ శక్తి ఎలా పెరుగుతుంది, సద్బుద్ధి ఉంటే ఆటోమేటిక్గా ఎవరెవరికి సద్బుద్ధి ఉందో వాళ్ళతో మనం కాంటాక్ట్లో ఉన్నాం అనుకోండి, వాళ్ళని ధ్యానం చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి ఎలాంటి ధీ ఉందో మనకు అలాంటి ధీ వస్తుంది. గురువుని ధ్యానం చేసినప్పుడు గురువుకి ధీశక్తి చాలా ఉంటుంది, కాబట్టి ఆయన గురువు. అలాంటి ధీశక్తి మనకు కూడా ఇస్తారు ఆయన, మన మీద అనుగ్రహంతో ప్రేమతో. అంతే తప్ప వేరేది కాదు. ఎందుకు ఇస్తారు అంటే ఆయన పనులు చేస్తాము, ప్రణాళికని ముందరికి తీసుకెళ్తామని. సో ఈ ధీతత్వం ఏంటంటే నా మీద కృప చూపించి ఈ సద్బుద్ధి లోపం వల్ల నేను ధీశాలి కాలేకపోతున్నాను కాబట్టి, ఈ జీవితంలో నేను ఇలా ఇబ్బందులు పడుతున్నాను కాబట్టి నా మీద కృప చూపించి నా ధీయని ప్రేరేపించండి, నా బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించండి. ఆల్రెడీ నేను చెడ్డవాడిని, ఈ చెడ్డ దాని నుంచి నన్ను బయటపడి. దీనికి చెడ్డ అనే దానికి పెద్ద కష్టమైన అర్థం ఏం లేదు, చాలా సులభం. ఎలాగంటే ఆ సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ధ్రువుడు ఉన్నాడు, ధ్రువుడికి తల్లి ఉంది, అలాగే ధ్రువుడి తండ్రికి ఉత్థానపాదుడు, ఆ ఉత్థానపాదుడికి ఇద్దరు పెళ్ళలు ఉన్నారు, దాంట్లో ఒక పెళ్ళంకి ఒక కొడుకు, ఇంకో పెళ్ళానికి ఇంకో కొడుకు ఉన్నారు. ఆ ఒక పెళ్ళానికి కొడుకు పేరు ధ్రువుడు. ఆడు ఏం చేశాడు, వెళ్ళి వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చోబోయాడు. కొడ మీద కూర్చోవటానికి ఒళ్ళో కూతురు వెళ్ళాడు. వెళ్ళంగానే రెండో భార్య కొడుకు వచ్చి, ఇది మా నాన్న, ఇతను నువ్వు కూర్చోడానికి వీల్లేదు అని తోసేసాడు. తోసేస్తే వీడికి అద్రుడికి చిన్నతనం కలిగింది. చిన్నపిల్లాడు కదా, మరి 4-5 ఏళ్ళ పిల్లడు. వాడు ఇబ్బంది పడ్డాడు, ఇదేంటి ఇలా అంటాడు అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ అమ్మ, నేను నాన్నగారు ఒళ్ళో కూర్చోబోయాను, అప్పుడు అదిగో మా తమ్ముడు వచ్చి నన్ను తోసేసాడు. తోసేసి వెళ్ళిపోయాకని చెప్పాడు. అప్పుడు ఆవిడ కొంచెం బాధపడుతుంది, నా మొగుడు నన్ను బాగా చూడట్లేదు, నా కొడుకుని చూడట్లేదు, నా పరిస్థితి ఏంటి ఇలాగ, నా కర్మ కాలేంది అని బాధపడుతుంది. అసేపు అయిన తర్వాత ఆవిడకి బుర్ర పనిచేయడం మొదలు భీయోజోన ప్రచోదయాత్ర జరుగుతుంది. నేను చేసినప్పుడు నువ్వు వీళ్ళని వాళ్ళని అడగటం కాదు, నువ్వు భగవంతుడు అడుగు, ఆయన ఇస్తాడు. మామూలు వాళ్ళని అడిగితే వాళ్ళు ఇచ్చే కొంచమే, కానీ భగవంతుడిని అడిగితే ఆయన ఏమన్నా ఇవ్వగలరు. సో జస్ట్ మెడిటేట్ అండ్ గాడ్ గో అని చెప్పి నువ్వు విడపమని చెప్తుంది, సలహా చెప్తుంది. అంతే తప్ప నువ్వు అలా పెద్ద విడిగా ఒక సైన్యం తయారు చేసుకో, వీడితో దెబ్బలాడేవాడిని సింహాసనం తోసేసి జైల్లో పడి అది చంపేవాడిని నువ్వు సింహాసనం తీసుకో, ఇలాంటి సలహాలు చెప్పలేదు, భగవంతుడిని శరణు కోరు అని చెప్పింది. దానివల్ల ఏం చేశాడు, అలా చేసుకుంటూ ఉంటే నారదుడు వచ్చాడు, దీక్ష ఇచ్చాడు, సాక్షాత్ పరమాత్మ దర్శనమైంది, ధ్రువుడైపోయాడు. ఆ ధ్రువుడు చుట్టే సప్తమహర్షులు తిరుగుతూ ఉంటారు. సప్తమహర్షులు మన సూర్యుడు ఇలాంటి వాళ్ళకి గురువులు. అలాంటి స్థితి ధ్రువుడు సంపాదించాడండి. వాళ్ళ తల్లి సుమతి, సుమతి మంచి మతి, ఆవిడే ఆ కుర్రవాణి సన్మార్గం వైపు ప్రేరేపించింది. గాయత్రి మాట ఎలా ప్రేరేపిస్తుంది, భగవంతుని శరణు కోరుతుంది. అలాగే మనం కూడా గాయత్రి మంత్రాన్ని ఏం కోరుతున్నామంటే, ఈ దుర్బుద్ధి నుండి నాకు విముక్తి కలిగించి నాకు దివ్యమైన జీవిత ఆనందం ఏదైతే ఉందో దాన్ని అందుకునే ధీ అలాంటి బుద్ధిని ప్రసాదించి. అలాంటి బుద్ధిని ప్రసాదించండి అన్నప్పుడు గాయత్రి మంత్రం చేయటం అంతా కూడా, గాయత్రి మంత్రం మనం ఎందుకు చేస్తున్నాం అనే దానికి ఈ ధీయహ అనేది బాగా అర్థం చేసుకుంటే, ఓహో ఇందుకోసం మనం గాయత్రి చేస్తున్నాం. ఏ రకంగా ధ్రువుడు మొత్తం అన్నిటికీ ధ్రువస్థానం ఉంటాం, ఆ ధ్రువస్థానమే అన్నిటికీ మూలమైందో, అలాగే మనం కూడా ధ్రువం అంటే ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ నశించకుండా ఉండేది కూడా. ఎవరన్నా పట్టాభిషేకం చేసుకుంటున్నా, మంచి మంచి పనులు చేస్తున్నా, ధ్రువంతే వరుణో రాజా, ధ్రువంతే ఓ బృహస్పతి, ధ్రువంత ఇంద్రశాగ్నిష్య రాష్ట్రం ధారయతాం ధ్రువం అని వేదమంత్రం చదువుతారు. ఈ మంత్రంలో అన్ని చోట్ల ధ్రువుడే వస్తాడు. ధ్రువం అంటే అది, అలాంటి ధ్రువము స్థితి ఎలాగైతే కుర్రాడు చేరుకున్నాడో అలాగే మనం పరమాత్మను చేరుకోవడం అదే ధ్రువము. పరమాత్మను చేరుకోవడం అనేదే మనందరికీ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనకు ఉన్న ఒకే ఒక ముఖ్యమైన మంత్రం గాయత్రి. గాయత్రి మొట్టమొదటిలో మనం ప్రథమార్థం అంటే ఫస్ట్ సకలంలో ఏం చెప్తున్నాం, 6 సిద్ధులు సవిత వరేణ్యం భర్గ దేవ, సవిత వరేణ్యం భర్గ దేవ అని ఏమి చెప్పుకున్నాము, తత్ కూడా ఉంది కదా, మొట్టమొదటి తత్ సవిత వరేణ్యం భర్గ దేవ, ఈ 5 అయిపోయిన తర్వాత దేవ ప్రకోచం ఇక్కడ ధియోయోన. ఈ ధ్యానం ఎందుకు చేస్తుందంటే ఈ ధియ సద్బుద్ధి ప్రాప్తి కోసం. ఆత్మ యొక్క తృష్ణ, ఆత్మ యొక్క తృష్ణ ఏంటి, పరమాత్మతో కలగడమే ఆత్మ యొక్క తృష్ణ. నదులు ఎన్ని ఎక్కడ పోతాయి, సముద్రంలోనే కలుస్తాయి, ఇంకెక్కడ కలవు. అలాగే నమస్కారాలన్నీ ఎవరికి, కేశవం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చితి, నువ్వు ఏ దేవుడికన్నా నన్ను పెట్టు, అదంతా కేశవుడికి వెళ్తుంది. నదీనాం సాగరోగతి, నదులన్నీ సాగరం అంటే సముద్రం వైపే వెళ్తాయి. అలాగే మనం చేసే ఈ సాధన మొత్తం కూడా దేనికోసం అంటే, ఆత్మ యొక్క తృష్ణ దేనికోసం అంటే పరమాత్మలో లీనమవుతాయి, ఆత్మ పరమాత్మలో లీనమవుతాయి. దీనికే మనకు పార్వతి కళ్యాణం, లేకపోతే స్వయంవరం అని, సీతా స్వయంవరం అని ఇలాగ కథలుగా చెప్తారు. సీత అంటే మనలో ఉన్న శక్తి, ఎవరిని వరించాలి, పరమాత్మను వరించాలి. అలాగే మన శరీరంలో ఉన్న శక్తి ఎవరిని వరించాలి, మనలో ఉన్న పరమాత్మను వరించాలి. మనం ఉన్న శక్తిని ఏం చేస్తాము, రకరకాల మన స్వార్థ ప్రయోజనాలకి వాడుకుంటాం. అలా వాడకుండా ఈ శక్తిని పరమాత్మ వైపు మళ్ళిస్తే ఆయన ఏం చెప్తా చేయడం మళ్ళీ మనం డ్యూటీ అవుతుంది. ఇలాగా సీతా స్వయంవరం కానీ, శివపార్వతుల కళ్యాణం ఏదైనా సరే మనం తీసుకుంటే ఆత్మ యొక్క తృష్ణ అయిన పరమాత్మతో కలవటం అనే విషయాన్ని మనం తెలుసుకోగలం. ఈ ధియ అనేది ఇంకా ధర్మానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని తెలుసుకోవడం అదంతా కూడా మనకు ధియ అనే శబ్దం చెప్తుంది. ఏదైతే ధర్మం అంటాము, దేన్ని ధర్మం అంటాం, దేన్ని ధర్మం అంటామంటే దేన్ని ఇప్పుడు ఈ కాలంలో ధర్మం ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం దేంట్లోనూ అక్వేరియస్ అంటే కుంభయుగం, ఈ కుంభయుగంలో ఉన్నాం. ఈ కుంభయుగానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, దాన్ని కుంభయుగ ధర్మం, ఆ కుంభయుగానికి సంబంధించిన ధర్మంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవటం అనేది కూడా ఈ ధీ అనే శబ్దం ద్వారా చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే సృష్టిలో రకరకాల సైకిల్స్లో నడుస్తూ ఉంటుందో, ఇప్పుడు మేషం అనే సైకిల్ జరుగుతున్నప్పుడు లక్షణాలు కొన్ని ఉంటాయి, అలాగే మీనం జరుగుతున్నప్పుడు కొన్ని ఉంటాయి, అలాగే ఇప్పుడు కుంభం జరుగుతున్నప్పుడు, ఈ కుంభం జరుగుతున్నప్పుడు ఒక్కటి ఎలా జరుగుతుంది, దాని లక్షణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవటం అనేది ఆ ధర్మాన్ని గ్రహించడం అనేది మనకి ఇప్పుడు ఈ ధీ శబ్దం ద్వారా తెలుస్తుంది. ఇది మనకు ధీ అనేది మైత్రేయ వాక్యం. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇందాకే చెప్పుకున్నాం ధీ అంటే కర్మలు అని, మనకు బుద్ధి రకంగా కర్మల్లోకి పరిణమిస్తుంది. అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా మనం దేనన్నా గ్రహించే తెలివితే ధియ, దేనన్నా గ్రహించే అంటే ఒక విషయం చెప్తున్నారు అనుకోండి, మాస్టర్ ఒక విషయం చెప్తున్నారు అది మనకు అర్థం అవ్వాలి, ఆయన లాంగ్వేజ్ ఆయన చెప్పుకుంటూ పోతాం. అలాగే ఏదైనా సరే కొందరికి ఒక్కొక్క లాంగ్వేజ్ బాగా అలవాటైంది, లాంగ్వేజ్ అంటే ఇన్ ది సెన్స్ తెలుగు ఇంగ్లీష్ అని కాదు, పద్ధతి ఒక పద్ధతి ప్రకారం ప్రజెంట్ చేయటం అనేది ఉంటుంది, ఆ ప్రజెంట్ చేసిన దాన్ని గ్రహించే తెలివి ఏదైతే ఉందో దాన్ని ధియ అంటాం. సో మనకు రకరకాల వాళ్ళు చెప్తున్న అర్థం, కొందరు చెప్పేవి అర్థం అవుతాయి, కొందరు చెప్పేవి అర్థం కావు, కానీ ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు, ఏకం సత్ విప్ర బహుధ వదంతి అని శాస్త్రం చెప్తుంది. ఒకటే సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు వాళ్ళకు తెలిసిన పద్ధతులు వాళ్ళు దాన్ని లోకల్లో అందరికి అందజేస్తారు. అరవింద్లు ఒకలా చెప్తే ఇంగ్లీష్లో చెప్తారు, ఆ ఇంగ్లీష్ కూడా అర్థం కావట్లేదు అనేవాళ్ళు, గురువు గారు అంతా హిందీలో చెప్తారు, మాకు హిందీ రాదు తెలుగే అంటే, తెలుగు చెప్పిన రామకృష్ణ మాస్టర్ ఉన్నారు ఆయన చెప్పిన తెలుగు అర్థమైందా అంటే తెలియదు. ఇలాగ మనకు చిత్రమైన స్థితిలో ఉంటాం మనం, తెలుగు చెప్తేమో తెలుగులో అర్థం కాదు, హిందీలో చెప్తే హిందీ మాకు రాదు, ఇంగ్లీష్లో చెప్తే అబ్బో మాకు తెలియదు, పిహెచ్డీ వాళ్ళకి తెలియదు, మరి ఇంకేదేంట్లో చెప్తే అర్థం అవుతుంది, దేంట్లో చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే మనం గ్రహించే తెలివి మనలో లేదు కాబట్టి. మీ గ్రహించే తెలివి కూడా గురువే ఇస్తాడు, దానికి గుర్తు ఏంటి, హరిద్వార్ వెళ్తే మొట్టమొదటి చెప్పారు మాకు, ఇప్పుడు గురుగారు హిందీలో మాట్లాడతారు మీ భాషల్లో అర్థమవుతుంది, నిజంగా అలాగే అర్థమైంది, నాకు హిందీ రాదు మాస్టర్ తెలుగులో అర్థమైంది, గురువుగారు ఎంత ఫాస్ట్గా మాట్లాడతారు హిందీ చాలా చాలా ఫాస్ట్, అలాగే మాస్టర్ గారు స్వయంగా చెప్పారు, వాళ్ళు ఎవరో ఫారినర్స్ వస్తే వాళ్ళ భాష ఇంకా ఏం తెలుస్తుందని అనుకున్నారు, వాళ్ళు చెప్పిందంతా విని చెప్తే వాళ్ళ భాష వాళ్ళకి అర్థమైంది, ఇదంతా కూడా గురువుగారి సమక్షంలో జరిగింది, గురువుగారే మరి గాయత్రి. కాబట్టి ఆయన చెప్పదలుచుకుని మనం గ్రహించేటట్టు మన బుద్ధిని ప్రచోదనం చేయలేకపోతే ఇంకా ఆయన. సో ఇక్కడ గురువు యొక్క గొప్పతనం కూడా తెలుస్తుంది, అలాగే గాయత్రి మంత్రం చేయటం వల్ల మనం గ్రహించే సామర్థ్యం మనకు వస్తుంది, ఆ గ్రహించే సామర్థ్యాన్ని ధీ, గ్రహించే సామర్థ్యం లేదనుకోండి ఏవి అర్థం కావు. సో గాయత్రి చేస్తూ ఉంటే గురువు గారు అంట నేనేం చదువుకోలేదు గాయత్రి తప్ప, 24 సంవత్సరాలు పురస్కారం చేసుకుంటూ వచ్చాను, ఇప్పుడు బయటకు వచ్చాను, తర్వాత ఇంకో ఇవన్నీ రాయటం ఇవన్నీ చేశాను, నేను చదువుకోలేదు, ఎందుకు చదువుకోవటం, అక్కడ ఏం చెప్తుందో గ్రహించే సామర్థ్యం. వివేకానందుడు చెప్పలేదు ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ఎన్ని రోజులు చదివాడు ఆయన, పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు కూర్చున్నాడు పుస్తకాలన్నీ ఇచ్చేసాడు, ఇదేంటి అప్పుడే చదివేశామంటే చదివాడు, ఎక్కడ అడిగితే అక్కడ చెప్పాడు మరి ఎలాగా. గ్రహించే శక్తి, అధి అనేది ఏదైతే ఉందో అది మనం డెవలప్ చేసి, మనం ఎప్పుడన్నా ఒకసారి మేము ట్రై చేసామా గాయత్రి మంత్రం జ్ఞానం నుంచి తెలుసు మనకు, ఈ ధీ అనే నా బుద్ధిని ప్రచోదన చెయ్యి ప్రచోదన చెయ్యి అని అడుగుతున్నాం. అడిగితే అడిగిన తర్వాత మనం దాన్ని మనకు వచ్చిందా లేదా టెస్ట్ చేసుకున్నామా చేసుకోవాలి, అది మాస్టర్ కోరుతుంది. అప్పుడు ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏదైతే కాస్మిక్ ఫైర్లో చెప్తామో అది గాయత్రి మంత్రం ద్వారా జరిగిపోతుంది. గ్రహించే శక్తి ఎప్పుడైనా కూడా ఏ పుస్తకం అయినా సరే ఆ పుస్తకం ఓపెన్ చేయగానే మొట్టమొదటి వాక్యంలోనే ఆ పుస్తకం గురించి మొత్తం ఉంటుంది. ఎలాగైతే విత్తనాల్లో వృక్షం అంతా ఉందో అలాగే వెరీ ఫస్ట్ సెంటెన్స్, అలాగే ద వెరీ లాస్ట్ సెంటెన్స్ దాంట్లో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గురువు గారు ఇచ్చిన పుస్తకంలో తత్ శబ్దం మొట్టమొదటి వివరిస్తున్నారు. తత్ అంటే అతడు ఆమె అది అని అర్థం. తత్ శబ్దంలో ఒక దిశలో సంకేతం చూపే అర్థంతో ఉపయోగించబడుతుంది. గాయత్రి మంత్రంలో తత్ శబ్దం భగవద్గీత సంకేతం, పరమాత్మ వంక ధ్యానము ఆకర్షితం కావటము. ఇప్పటి వరకు చెప్పినంతా ఈ తత్శబ్దం గురించే. పరమాత్మ అనుగుణంగా ఉన్నాడు, పరమాత్మ యొక్క ధ్యానమే మనం చెయ్యాలి, దానివైపు మనం ఆకర్షితం కావాలి, అదే కదా ఇంతవరకు చెప్పుకుంది. సో ఆ మొట్టమొదటి సెంటెన్స్ మనం గ్రహిస్తే పుస్తకంలో ఏం చెప్తారో మొత్తం భావం అర్థం ఇవ్వడం పుస్తకంలో ఇస్తుంది అనమాట. అలాగే చిట్ట చివరి సెంటెన్స్ సపోజ్ దీంట్లో ఈ పుస్తకంలో అనుకుంటు నా చేతిలో చిట్ట చివరి పుస్తకంలో మానవుడు సత్య మార్గంలో నడుస్తూ ఇతరులను కూడా సత్య మార్గంలో నడవమని ప్రేరణ ఇవ్వాలని ప్రచోదయాత్ అనే శబ్దం చెప్తోంది. ఈ విధంగా చేయబడిన పనులన్నింటినీ విద్వాంసులు ధర్మము అంటారు. ఇందాక చెప్పుకున్నాను సరే ధర్మముని. ఆ ధర్మం అంటే ఏంటి? ఇతరులు కూడా సత్య మార్గంలో నడవాలి అనే ప్రేరేపణ ఏదైతే ఉందో ఆ ప్రేరేపణని మనం కలిగించడాన్నే ధర్మం అన్నారు. ఆ రకంగా మనం ధర్మాన్ని పాటించాలి. ఈ ప్రస్తుతం ఉన్న ఈ కుంభయుగ ధర్మం ఏంటి? ప్రతి ఒక్కరు గాయత్రి చేయాలి. అది ప్రతి ఒక్కళ్ళు విశ్వ కళ్యాణం కోసం పాటుపడాలి. అది ఈ యుగ ధర్మం అంతే. ఈ యుగ ధర్మం ఏమిటో తెలుసుకుని దాన్ని మనం మన జీవితాల్లో దాన్ని అమలుపరచుకోవాలి. అమలుపరచుకోని వాళ్ళని చూసి బాధపడటం కానీ వాళ్ళని అసహించుకోవటం కానీ మీకు తెలియదు మేము చెప్పిన లేదని వ్యతిరేకించడం కానీ ఈ పనులు పట్టుకు చేయకూడదు. మీకు తెలిస్తే మనకు తెలిస్తే మనం చేయాలి. అవతల వాళ్ళు కూడా చెప్పాలి ఇలా ఉండాలి చెప్తున్నారు చేసుకుంటే మంచిది అంతవరకే. అంటే తప్ప వాళ్ళని ఫోర్స్ చేయడం కానీ వాళ్ళని ఇలా చేశారు అలా చేశారని మనం వ్యాఖ్యలు చేయడం కానీ చేయకూడదు. సో బుద్ధి అనే దాంట్లో ఈ ధియహ అనే దాంట్లో మనం ఏం వేడుకుంటున్నాం అంటే సర్వోత్తమైన ఉపలబ్ధి ఏదైతే ఉందో అది మంచి బుద్ధి. ఆత్మ యొక్క తృష్ణని వాంఛని ఆక్రోశాన్ని ఈ గాయత్రిలో ఈ శబ్దం తెలియజేస్తుంది. కాబట్టి మనం ధర్మానికి సంబంధించిన బుద్ధిని ధీ అని అంటారు అని యాజ్ఞవల్క్య మహర్షి వ్యాఖ్యానం. ఇప్పుడు గురువు గారు చెప్తున్నారు ధర్మం అంటే ఏంటి? మానవుడు సత్య మార్గంలో నడుస్తూ ఇతరులను కూడా సత్య మార్గంలో నడవమని ప్రేరేపణ ఇవ్వాలని ప్రచోదయాత్ అనే శబ్దం బోధిస్తోంది. ఈ విధంగా చేయబడిన పనులన్నింటినీ విద్వాంసులు ధర్మం అంటారు. సో ధర్మం అంటే ఏదో చెప్పుకున్నాం, అది బుద్ధి అంటే. సో మనకు ఇది లక్షణం, ఈ లక్షణం ఉందా? సత్సంకల్పాల్లో 18 సత్సంకల్పాల్లో ఇది కూడా మనం గురువు గారు ఇచ్చిన దాంట్లో చదువుకోవచ్చు. ఈ రకంగా మనం గాయత్రి మంత్రంలో ధియహ అనే శబ్దం యొక్క ఈ సిద్ధిని తెలుసుకుంటూ చిట్ట చివరిగా ఏం చెప్తున్నారంటే చిలకటం. చిలకటం అనేది మనకు ఎప్పుడు తెలుసు. వెన్న ఎలా వస్తుంది? మజ్జిగని చిరిగితే, సారీ పెరుగుని పెరుగులో కాసిన నీళ్ళు వస్తుంది, చిరిగితే వెన్న వస్తుంది, చిలకటం. అలాగా వధించటం చిలకటం అంటే. అమృతం ఎలా వచ్చింది? సాగరాన్ని క్షీరసాగరాన్ని మధించారు, వధిస్తే హాలాహలం వచ్చింది, ఇంకా రకరకాలు వచ్చాయి, లక్ష్మి వచ్చింది, ఆ తర్వాత అమృతం వచ్చింది. అలాగే మనలో కూడా ఈ మథనం జరిగితే, మథనం జరిగినప్పుడు ఏమవుతుంది? యజ్ఞం చేసేటప్పుడు కింద ఒక చెక్క పెట్టి పైన ఒక చెక్క పెట్టి ఇలాగా ఎగ్జాక్ట్ గా మనం వెన్న రావటానికి మజ్జిగను ఎలా చిలుకుతాం అలా ఇలా తిప్పుతారు. తిప్పినప్పుడు రెండు కర్రల రాపిడికి మంట వస్తుంది. అక్కడ దూది పెట్టి ఆ మంటని వెలిగించి తీసుకొచ్చి యజ్ఞగుండంలో పెడతారు. ఇప్పటికి కూడా హారని అంటుందండి. అలాగా మనలో ఉన్న ఈ మథనం చేసే శక్తి ఏదైతే ఉందో ఈ మననం చేసే శక్తిని ఉపయోగించుకొని వేదాలని శాస్త్రాలని అర్థం చేసుకుని అధ్యయనం చేసుకుని అర్థం చేసుకుని దాంట్లో ఉన్న శ్రేష్ఠ తత్వాలు ఏంటో తెలుసుకోవటాన్ని ధియ అలా తెలుసుకో అని చెప్తుంది. ధియ అంటే ఇక్కడ ఒక మనకు పద ప్రదర్శన, అంటే ఎలా వెళ్ళాలి కూడా చెప్తుంది. ఎలా వెళ్ళాలి మనం జీవితంలో ఏమేమి నేర్చుకోవాలి, ఎన్నో పుస్తకాలు చదువుతున్నామండి, నిజం ఏం పుస్తకాలు చదువుతాము, ఎలా చదవాలో చెప్తుంది ఇక్కడ. ధియ అనే శబ్దం ఏంటది, మన శాస్త్రాలు చదవాలి, అలాగే వేదం చదవాలి, చదివి వాటిలో ఉపనిషత్తులు చదవాలి, ఇంకా పురాణాలు చదివి దాంట్లో శ్రేష్టమైన తత్వాలు ఏ ఉన్నాయో ఎన్నో ఉంటాయని కూడా ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది. శ్రేష్టమైన వాటిని మాత్రమే పట్టుకోవాలి, మిగతా వదిలేయాలి. పట్టుకుని మన జీవితంలో ఆ ఏ శ్రేష్ఠ తత్వాలు ఉన్నాయో అవి మనం ధారణ చేయాలి. అలా చేసినప్పుడు మనం సత్యం వైపు వెళ్తాం, మన బుద్ధి సన్మార్గం వైపు వెళ్తుంది, మనం ఆత్మదర్శనం వైపు వెళ్తాం, మన చుట్టూ కూడా ఆనందం వెల్లివిరుస్తుంది. ఆత్మ కళ్యాణము, లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం అని ఏదైతే ఉందో, భూమిపై స్వర్గావతరణ ఏదైతే ఉందో, అదంతా కూడా ఒకే ఒక్క మా గాయత్రి మంత్రం ద్వారా మనం ప్రతి ఒక్కరము కూడా జాతి మత కుల లింగ వివక్షత ప్రతి ఒక్కరు ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే ఉంటూ సాధించవచ్చు. మరి గాయత్రి సామూహికంగా మాస్టర్ చేయమన్నారు. ఎస్ వెళ్ళండి, సామూహికంగా చేసేది ఎప్పుడు కూడా విశ్వ కళ్యాణం కోసం, మొత్తం అంతా సమాజం కోసం, ఈ ప్లానెట్ ఎర్త్ మొత్తం అందరికీ కలిపి మనం ఆలోచన చేసి చేసేటప్పుడు అలా కలిసి చేయాలి. మన ఇండివిజువల్ డెవలప్మెంట్ అనేది లేదు యాక్చువల్గా, కానీ ఇండివిజువల్ డెవలప్మెంట్ అనేది కలుస్తూ సామూహికంగా డెవలప్ అవ్వటానికి ఒకటి ఇచ్చారు. ఒకే సమయానికి ఏ ఊళ్ళల్లో ఎవరెవరు ఉన్నా సరే అందరూ ఒకే సమయానికి గాయత్రి చేసుకోవడం వల్ల మనం కామన్గా ఒకసారి చేసినట్టు అవుతుంది. ఈ రకంగా చేయడంలో దేశకాలాలు అడ్డురావు. సో పర్టికులర్గా ఒక ఆరింటికి పొద్దున్నో లేదా ఆరింటికి సాయంత్రం లేకపోతే రాత్రి పదింటికి పడుకునే ముందు అందరం కలిసి గాయత్రి చేస్తాం అనుకున్నారనుకోండి, అది కూడా కలిసి చేసినట్టే. సో ఒకే చోటకు వచ్చి ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇండియా రాలేదు, ఇండియాలోనే ఉన్నవాళ్ళని హైదరాబాద్లో ఉన్నవాళ్ళు పక్కింట్లో కూడా వెళ్ళారు, ఎవరింట్లో వాళ్లే ఉంటారు. వారానికి ఒకసారి కలుద్దామని మాస్టర్ చెప్పినా కూడా కలవలేని పరిస్థితి ఉంటుంది, దానికి ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మనం మటుకు గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్గా ఏంటంటే గాయత్రి మంత్రం ద్వారా మనం అడిగేది ఈ పరమాత్మ యొక్క ఆత్మ కళ్యాణాన్ని, మేము ఆత్మ కళ్యాణ గుణాలు ఏవైతే వాటిని మేము ధారణ చేసుకునే చక్కటి సద్బుద్ధిని మాకు ప్రసాదించాం. మీకు సద్బుద్ధి ఎందుకంటే భగవంతుడి యొక్క దివ్య లక్షణాలు మనలో ధారణ చేసుకోవటానికి. చేతిలో పెన్ను ఎందుకు ఉందంటే ఏ శబ్దాన్ని రాయొచ్చు, అలా కాదు, గురువు గారి ఇచ్చిన ట్రాన్స్లేట్ చేయడం, ఆ పుస్తకాలు పబ్లిష్ చేయడం అందు కూడా చేయొచ్చు. అలాగే సద్బుద్ధి ఎందుకు అంటే మనం భూమి మీద స్వర్గావతరణ అనే కార్యక్రమం సాకారం చేయటానికి ఏ దైవీ లక్షణాలు తెచ్చుకోమని చెప్పారు గురువు గారు. ఆ ఏడు లక్షణాలు నెక్స్ట్ మీరు కలిసేటప్పుడు ఆ ఏడు లక్షణాలు ఏంటో దయచేసి ఒక్కొక్కళ్ళు విడిగా రాసుకోండి. అలాగే అసుర లక్షణాలు దైవ లక్షణాలు రాసుకుని వాటిలో మీకు ఎన్ని దైవ లక్షణాలు ఉన్నాయి అని టిక్కులు పెట్టుకోండి. అదర్వైజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అసుర లక్షణాలు ఉంటే ఓహో ఉన్నాయని వదిలేయండి, వాటిని గురించి ఆలోచించకండి. దైవీ లక్షణాలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా వెలుగు పెరుగుతుంటే చీకటి పోయినట్టు మనలో దైవీ లక్షణాలు పెరిగే కొద్దీ అసుర లక్షణాలు పోతాయి. ఇవి దృష్టిలో ఉంచుకుంటూ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, అందరూ బాగుండాలని. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తే వస్తుభ్యంగ్రాహ్మణాభ్యవేవంతు సుఖిన సర్వే వంతు నిరామయాే భద్రాణి వస్తుంది దుఃఖమపి అపుత్ర పుత్రిణస్తుంది జీవన ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సంజ్ఞమయ పరమసో మా జ్యోతిర్జ్ఞమయ మృత్యోర్మా సంజ్ఞమయ సార్థం మా పరమాసంజ్ఞమయ అవ్యవస్థ మా సువ్యవస్థంజ్ఞమయ ఓం శాంతి శాంతి శాంతి.